भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नास्तिकी। मूकां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवम् श्रीचैतन्य ईश्वरम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం 51వ అధ్యాయం శ్లోకం 29 27 28 శ్లోకాలకి భాష్యం లేదు అందుకని 29వ శ్లోకం మనం చదువుతున్నాం। మన్యే త్వం దేవ దేవానాం త్రయాణాం పురుషర్షభం యద్బాధసే గుహద్వాంతం ప్రదీపః ప్రభయా యథా। మన్యే నేను తలంచెదను త్వాం నీవు దేవదేవానాం దేవదేవుడవు త్రయాణాం మూవరు బ్రహ్మ విష్ణువు శివుడు పురుష పురుషులలో ఋషభం శ్రేష్ఠుడవు। యత్ కారణమున బాధసే నీవు తొలగించితివి గుహద్వాంతం గుహాంధకారమును ప్రదీపః దీపము ప్రభయ తన కాంతితో యథా వలే భావము భాష్యము చెప్పినది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు। జయ శ్రీల ప్రభుపాద్ భావము దీపము తన కాంతిచే అంధకారమును తొలగించు రీతిగా నీవు ఈ గుహాంధకారమును తొలగించుతూ కనుక మూవురు ప్రధాన దేవతలలో నీవు దేవదేవుడు అని నేను తలంచుతున్నాను. భాష్యం: శ్రీకృష్ణుడు తన కాంతితో గుహాంధకారమునే గాక ముచ్చుకుందిని హృదయ చీకట్లను కూడా పారద్రోలనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపారు. సంస్కృత భాషలో హృదయము ఒకప్పుడు అలంకారికముగా గుహ లోతైన రహస్య స్థానము అని చెప్పబడను. అందరూ మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపరాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవం చ శ్రీరూపం సగ్రజాతం సగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణాలలిత శ్రీవిశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతిదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. మనం ఈరోజు భాగవతం పదస్కంధంలో 51వ అధ్యాయం ముచ్చుకుందిన ఉద్ధారం అనేటువంటి అధ్యాయం నుంచి మనం చర్చిస్తూ ఉన్నాం. దీనికి ముందు రెండు శ్లోకాలు ఉన్నాయి, 27, 28 శ్లోకాలు. స్త్రీ ముచ్చుకుందో వాచ అంటే ముచ్చుకుందుడు చెప్తున్నాడు, పద్మదళముల వంటి కోమలమగు పాదములతో కంటకమయమైన నేలపై నడుచుచు అరణ్యములోని ఈ కొండగుహకు వచ్చినటువంటి నీవెవరవు? 28వ శ్లోకం. నీవు సర్వ తేజస్సుల యొక్క తేజస్సు కావచ్చును, లేదా అగ్నిదేవుడవు, ఇంద్రుడవు, చంద్రుడవు, స్వర్గరాజువో, సూర్యుడవో, లేక లోక పాలకుడవో అయి ఉండవచ్చును. ఇవి రెండు శ్లోకాలు. 29వ శ్లోకం దీనిని ఏమంటున్నాడంటే, ముచ్చుకుందుడు దీపము తన కాంతిచే అంధకారమును తొలగించు రీతిగా నీవు ఈ గుహాంధకారమును తొలగించితివి గనుక మూవురు ప్రధాన దేవతలలో నీవు దేవదేవుడు అని నేను తలంచుతున్నాను. ఈ శ్లోకాల్లో ఇవన్నీ కూడా ముచ్చుకుందుడు భగవంతుడితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం. భాగవతంలో ముఖ్యంగా ఈ పదోస్కంధంలో కృష్ణుడు అనేక మంది రాక్షసులను వధిస్తూ వచ్చాడు. ఆయన తన అధ్యాయాన్ని పూతన సంహారంతో మొదలుపెట్టాడు. పూతన సంహారంతో మొదలుపెట్టినటువంటిది కురుక్షేత్రం చివరి వరకు వెళ్ళిందనమాట. అంటే ఆయన ఒక పక్కన తన భక్తులతో నిత్యలీలను చేస్తూనే, తన భక్తులకు పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సాంగత్యాన్ని ఇస్తూనే, ఇంకో పక్కన ఏం చేస్తున్నాడంటే భక్తుల యొక్క భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ ఆటంకపరిచేటువంటి రాక్షస శక్తులన్నింటినీ కూడా ఆయన నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు ఆ రాక్షస శక్తుల్ని నాశనం చేసే తీరు ఎలా ఉంటుందంటే తనకి భక్తులను ఉపయోగించి చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో స్వయంగా తానే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ కాలయవనని వధించేటువంటి సన్నివేశం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. జరాసందుడు అనేక సార్లు కృష్ణుడి మీదకు దండెత్తి వచ్చాడు. వచ్చిన ప్రతిసారి కూడా కృష్ణుడు ఏం చేశాడంటే అతన్ని సంహరించకుండా అతను తెచ్చిన సైన్యాన్ని సంహరించి పంపించేశాడు. దానివల్ల మళ్లీ అతను వెళ్లి 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని మళ్లీ వచ్చేవాడు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, సైన్యాన్ని సంహరించడం కృష్ణుడికి కష్టం కాదు, పాపం ఆ సైన్యాన్ని సేకరించడం జరాసందుడికి కష్టమైంది. అక్కడ కష్టపడింది ఎవరు అనంటే కృష్ణుడు కాదు, జరాసందుడు. ఎందుకంటే హతమైన ప్రతిసారి కూడా మళ్లీ అంతమంది సైన్యాన్ని సమీకరించుకుని మధుర మీదకి దండి తెరవడం అతనికి చాలా కష్టం. కానీ ఆ కష్టమైన పని చేశాడు అతను. దేనికోసం చేశాడు అనంటే, ఎట్లయినా సరే కృష్ణుడి మీద పగ తీర్చుకోవాలి అని. ఎందుకు పగ? జరాసందుడు కుమార్తెలైనటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కంసునికి భార్యలు. ఆ కంసుని కృష్ణుడు వధించాడు కాబట్టి నా అల్లుణ్ణి వధించిన వాడిని ఖచ్చితంగా నేను హతమార్చాలని దృఢ సంకల్పం పెట్టుకున్నాడు జరాసంధుడు. కానీ జరాసంధుడిని కృష్ణుడు మాటిమాడికి కూడా అతన్ని అవకాశం ఇస్తూనే వచ్చాడు, వదిలేస్తూనే వచ్చాడు. జరాసంధుడిని ఈ విధంగా అనేక సార్లు, దాదాపు ఇక్కడ చెప్పారు 17 సార్లు వదిలేశాడనమాట. ఇంతలో ఏంటంటే ఒకసారి జరాసంధుడు ఒకవైపు మధుర నగరం మీద దాడి చేశాడు, ఇంకొకవైపు ఏమో కాలయవనుడు కూడా దాడి చేశాడు. ఈ గార్గ్యయ అనేటువంటి ఈ వ్యక్తి ఒక అతను ఉండేవాడు. అతన్ని ఒకసారి ఏమవుతుందనంటే యదువంశస్థులందరూ కూడాను పరిహాసం చేస్తారు, అంటే అవమానిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక నన్ను అవమానించినటువంటి ఈ యదువంశస్థుల్ని నాశనం చేసేటువంటి వాణ్ణి నేను పొందాలి అనే ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే శివుని కోసం చాలా గొప్ప తపస్సు చేస్తాడు. తపస్సు చేసి శివుని దగ్గర నుంచి ఆయన ఒక వరాన్ని పొందుతాడు. ఏం వరం అనంటే యవనరాజు ఎవరైతే ఉంటాడో అతనికి ఒక శక్తివంతుడైనటువంటి యవనుడు జన్మించేటువంటి వరాన్ని పొందుతాడు. శివుడు అనుగ్రహం చేత యవనరాజుకి ఈ కాలయవనుడు జన్మిస్తాడు. కాలయవనుడు జన్మించిన మొదలు అతనికి యదువంశం పైన కక్ష తీర్చుకోవాలని ఎంతగానో కోరుకుంటుంది అనమాట. అందుకని అతను ఏం చేస్తాడు, ఒక అవకాశాన్ని చూసి, ఎందుకనంటే దుష్టులు అందరూ ఒకటే అన్నట్టుగా జరాసంధుడు, కాలయవనుడు, కంసుడు వీళ్ళంతా కూడా ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు. కాలయవనుడు జరాసంధుడు ఆ వైపు దాడి చేస్తున్నది గమనించి కాలయవనుడు కూడా 3 కోట్ల మంది సైన్యాన్ని తీసుకుని ఈ వైపు దాడి చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు విషయం తెలుస్తుంది కృష్ణుడికి. కృష్ణుడు మధుర నగరంలో ఉన్నాడు. తన భక్తులందరికీ కూడా ఆయన ఏమిటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచిన మొదలు రాత్రిని శయనించే వరకు భక్తులందరికీ కూడా ఆయన మధుర స్మృతుల్ని మిగిల్చుతూ ఉన్నాడనమాట. అందువల్ల రాత్రి నిద్రించిన తర్వాత కూడా ఉదయం నుంచి కృష్ణుడితో తాము జరిపినటువంటి సంభాషణలు, కృష్ణుడి యొక్క దర్శనాలు, కృష్ణుడు చెప్పినటువంటి మాటలు, కృష్ణుడు చేసినటువంటి లీలలు ఇవన్నీ కూడా స్మరించుకుంటూ మధురవాసులందరూ కూడా ఎంతో హాయిగా నిద్రిస్తున్నారు. బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, నన్న మహారాజు, గోపబాలుడు, గోపికలు వాళ్ళంతా కూడా కృష్ణుడు మాకు దూరం అయ్యాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు. విలపిస్తున్నారు అని అంటే ఉదయం లేచిన మొదలు విలపిస్తూనే కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారంటే కృష్ణుడు మాకు దూరం అయ్యాడు నిజమే, దూరమైన తర్వాత అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి శ్రీల ప్రభుపాదికి ఇతయ గౌరవ ప్రేమరణి. కృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి మధుర వెళ్లిపోయాడు, సరే మరి దూరమైనటువంటి కృష్ణుని దగ్గర చేసుకోవటం ఎట్లా అంటే, దూరమైనటువంటి కృష్ణుని దగ్గర చేసుకోవడానికి వాళ్ళు 2 పనులు చేస్తున్నారంట. ఒకటేం చేస్తున్నారంటే బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏ లీలలు అయితే చేశాడో, బృందావన వాసులతో కృష్ణుడు ఏ దివ్యమైనటువంటి సన్నివేశాలు అయితే చేశాడో అవన్నీ కూడా రోజు వాళ్ళు స్మరించుకుంటున్నారు. స్మరణ అవన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కృష్ణుడు అప్పుడు పోతును అలా వధించాడు, శకటాసురుని ఇలా వధించాడు, గోవర్ధన పర్వతంలో ఇలా అలా చేశాడు, రాధాకుండం యొక్క ఆవిర్భావం ఇలా జరిగింది, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఇంకొక పని ఏం చేస్తున్నారు అంటే మధుర నుంచి వార్తాహరిని పిలిపించుకుంటున్నారు. కృష్ణుడు బృందావనం దాటి వెళ్లిన రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా బృందావన వాసులకి కృష్ణుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది మొత్తం పూర్తిగా తెలిసిపోతుందన్నమాట. కృష్ణుడు ఏ సమయంలో ఏం చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళందరికీ కూడాను ఆన్లైన్లో తెలుస్తుంది. ఎందుకంటే మధుర నుంచి ప్రతిసారి కూడాను వార్తాహరులు వస్తూనే ఉన్నారు. 2 వార్తాహరులు వస్తే ఇంకో 2 వార్తాహరులు వెళ్తారు. ఈరోజు 2 వస్తారనుకోండి, నిన్న జరిగిందంతా వాళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళు చెప్పేసిన తర్వాత తెల్లారికల్లా వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోతే ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు వస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళెవరు వచ్చినా కానీ ఏం చేస్తారంటే చిన్నగా నన్న మహారాజ్ సమక్షానికి తీసుకొస్తారనమాట. నన్న మహారాజ్ సమక్షంలో వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి మా కృష్ణ ఏం చేశాడు అని అడుగుతారు. అడిగితే వాళ్ళందరూ కూడాను మొత్తం బృందావన వాసులందరూ కూడా ఎంతో ఆప్యాయతతో సంభ్రమాశ్చర్యాలతో కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా వింటూ ఉంటారు. కృష్ణుడు చేసిన లీలన్నీ వింటూ ఉంటే ఈ చెప్పేటువంటి వార్తాహారులకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ఆనందము, ఇంత ఆశ్చర్యం, ఇంత తన్మయత్వం. అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు మనకే అంతగా కలగలేదు, విని వీళ్ళు ఎంతగా ఆస్వాదిస్తున్నారు కృష్ణుడు లీలని అని చెప్పి కృష్ణ కథా శ్రవణంలో ఉండేటువంటి శక్తిని ఆ వార్తాహరులు చూసి వాళ్ళు భక్తులు అవుతున్నారు. వాళ్ళ కొద్దో గొప్ప భక్తి అనేది ఉంది, కానీ అది పరిపూర్ణమైనటువంటి పవిత్ర భక్తిగా, శుద్ధ భక్తిగా మారుతుందన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు ఈ వార్తాహరులు విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. అలా వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక రోజున వాళ్ళు చెప్పారు, పొద్దున్నే వచ్చి పరిస్థితి చాలా సంకటం అయిపోయింది. ఒక పక్క జరాసంధుడు మధుర నగరాన్ని ముట్టడిస్తే, ఇంకో పక్కన కాళేవరుడు 3 కోట్ల మంది సైన్యంతో మధుర నగరం దండెత్తి వచ్చాడు. అనగానే ఇక్కడ ఉన్నటువంటి నన్న మహారాజుకి, గోపబాలుడు అందరికీ కూడాను ఆందోళన పెరిగిపోయింది. ఆందోళన పెరిగిపోయి ఇప్పుడు కృష్ణుడు పరిస్థితి ఏంటి, కృష్ణుడు ఏం చేశాడు, బలరాముడు ఏం చేశాడు, ఆ మధురవాసుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పన్నారు. మీరు కంగారు పడకండి, జరిగింది మొత్తం మమ్మల్ని చెప్పనీయండి అని చెప్పి సరే మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. ఏం చేశారంటే కృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. జరాసంధుడు వచ్చాడు నిజమే, ఈ పక్కన కాళయవనుడు వచ్చాడు. మనిద్దరం కలిసి కాళయవనుణ్ణి అతని 3 కోట్ల సైన్యాన్ని వధించడానికి కనుక వెళ్తే అది అవకాశంగా చేసుకుని జరాసంధుడు నగరం లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసి ప్రశాంతంగా మన యొక్క దివ్యమైన లీలా స్మరణ చేస్తున్నటువంటి భక్తులందరినీ ఇబ్బంది పెట్టేస్తాడు. అందువల్ల మనం ఒక పథకం ప్రకారంగా చేద్దాం, నువ్వు ఈ మధుర నగరం మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి నేను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, నీవు దగ్గరుండి మధుర నగరాన్ని అంతా కూడా, అంటే మధుర నగర ప్రజలందరినీ కూడా నువ్వు కాపాడుకోవాలి అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. బలరాముడు సరే అంటారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆకాశంలో ఒక విమానాన్ని అధిరోహించి వెళ్లి చుట్టుపక్కల ఏమున్నాయని చూస్తాడు. చూస్తే అక్కడ సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం చాలా చక్కటి సురక్షిత ప్రాంతంగా ఉందని భావించి ఆయన సముద్రంలో ఒక నగరాన్ని నిర్మించి విశ్వకర్మ నిర్మించాడా అన్నంతగా అంత గొప్పగా ఒక నగరాన్ని నిర్మించి రాత్రికి రాత్రే మధుర వాసులందరినీ కూడా ఏం చేశాడు, ఆయన ద్వారకాకి తరలించేశాడు. అంటే వాళ్ళు రాత్రి మధురలో నిద్రించారు, తెల్లారి లేచి చూసేసరికి ద్వారకలో ఉన్నారు. తర్వాత ఏం చేశాడు కృష్ణుడు, మధుర నగరానికి ఉండేటువంటి రాజద్వారం ఉంటుంది కదా బయట, కోట ద్వారం ఉంటారు, ఆ కోట ద్వారం దగ్గరికి వెళ్ళి తానొక్కడి తలుపు తీసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూడగానే 3 కోట్ల మంది సైన్యం ఉంది, కాళయవనుడు నిలబడి ఉన్నాడు. కాళయవనుడు కృష్ణుని చూశాడు. కృష్ణుని చూస్తే నీలమేఘస్వాముడు ఘనశ్యాము అని కూడా ఇక్కడ శ్లోకాల్లో చెప్పారు. నీలమేఘస్వాముడు ఎంతో అందంగా కనబడ్డాడు. కృష్ణుని చూడగానే 3 కోట్ల మంది సైన్యానికి కాళయవనుడికి మొట్టమొదటి ఆకర్షణ కలిగింది. కృష్ణుడు ఎంత బాగున్నాడు, ఎంత దివ్యమైనటువంటి రూపం కృష్ణుడిది అని చెప్పి అందరికీ కూడా ఒక క్షణం కృష్ణుని చూడగానే ఒక విధమైనటువంటి ఆప్యాయత కలిగింది. కాళయవనుడికి కూడా కృష్ణుడు చూడగానే ఆకర్షితుడైపోయాడు. ఆకర్షితుడవగానే మళ్ళీ అతనికి గుర్తుకొచ్చింది, ఇతని పట్ల పగ తీర్చుకోవాలి కదా నేను, ఇతను నా శత్రువు అని చెప్పి భావనను మళ్ళీ తీసుకున్నాడు. ఎప్పుడైతే ఇతను నా యొక్క శత్రువు అనేటువంటి భావన తీసుకున్నాడో ఆప్యాయత అంతరించిపోయింది. భగవంతుని పట్ల సహజంగా జీవులందరికీ కూడా ఒక ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ఈ ఆకర్షణ ఆపేది ఏమిటి అంటే అసూయ అనేటువంటి అనర్థం. ఆ అనర్థం ఏం చేస్తుందంటే కృష్ణుడి పట్ల మనకు ఉన్నటువంటి ఆకర్షణ ఆపేస్తుంది అన్నమాట. ఆకర్షణ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే కృష్ణుడితో మనం కలిగినటువంటి సంబంధం వల్ల వచ్చింది. కృష్ణుడితో మనమందరం కూడా, అంటే జీవులందరూ కూడా కృష్ణుడితో ఒక చక్కటి ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. సంబంధం వల్ల ప్రతి ఒక్కరికి ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఇతనికి నాకు మాకు సంబంధం ఉంది, ఆ సంబంధం వల్ల ఇతనంటే నేను ఆకర్షితనవుతాను, అతను కూడా నా పట్ల ఆకర్షితుడవుతాడు. అలా ప్రతి ఒక్క జీవికి కూడా సహజంగా కృష్ణుడి పట్ల సంబంధం అనేది ఉంది కనుక ఆకర్షితుడవుతారు. అనర్థం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఆకర్షణని చంపేస్తుంది అన్నమాట. పగ అనేటువంటిది ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో కాళయవనుడికి ఆకర్షణ పోయింది, వద్దు అవంత వద్దు, ఈ కృష్ణుణ్ణి ఎట్లయినా సరే హతమార్చాలి అనుకున్నాడు. సరే హతమార్చడానికి ఏదన్నా మంది మనబలంతో వచ్చాడా, లేదు ఒక్కడే వచ్చాడు. పోనీ వచ్చినవాడే ఉన్నా ఆయుధాలు అది పట్టుకొచ్చాడా, అదీ లేదు, నిరాయుధుడే వచ్చాడు. మరి నిరాయుడే వచ్చినటువంటి వాడితో మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, మనం కూడా నిరాయుధుడిగానే వెళ్ళాలని చెప్పి కాళయవనుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఆయుధాన్ని ధనస్సు అమ్ముల పొది ఖడ్గం ఇవన్నీ కూడా కింద పడేసి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడిగాడు అనమాట, హేళన అడిగాడు, ఏమిటి ఒక్కడికే వచ్చావు, ఇదేమన్నా పండుగ అనుకున్నావా సరదాగా చూసి వెళ్ళడానికి? ఇది రణరంగం, యుద్ధ భూమి, ఊరికి నేను నిరాదరి వచ్చాను అని చెప్పన్నాడు. నేను ఈ విధంగానే యుద్ధం చేయడానికి వచ్చాను అని చెప్పన్నాడు. సరే అయితే నేను కూడా అదే విధంగా యుద్ధం చేస్తాను, నిరాదరిగానే నేను నా చేతులతో సంహరిస్తాను అని చెప్పి ముందుకు వస్తున్నాడు. కృష్ణుడు అన్నాడు, కృష్ణుడికి కాలేయం చూస్తున్నప్పుడు కృష్ణుడికి అనిపించింది, ఇతనితో కాసేపు మనం తమాషా ఆడదాం అనిపించింది. అనిపించి కృష్ణుడు అన్నాడు, నేను కాలయవనుడు కదా, యవన జాతి నీది. యవన జాతి అంటే యవన జాతి వాళ్ళు నువ్వు అంటరాని వాడి, అది లెక్క. అంటరాని వాడికి నన్ను ఎలా అంటుకుంటావు? నువ్వు నన్ను అంటడానికి వీల్లేదు అంటాడు. నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు అంటరాని వాడి అని అంట. అనగానే కాలయవనుడు వెంటనే అంటాడు, మరి నిన్ను ముట్టుకోకపోతే, నిన్ను పట్టుకోకపోతే నిన్ను ఎలా నేను సంహరించాలి, అది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు నన్ను ముట్టుకుంటే నేను ఓడిపోయినట్టు, నువ్వు నన్ను కనుక తాకకపోతే నువ్వు ఓడిపోయినట్టు, ఈ పని నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పన్నాడు. ఇదేంటి, యుద్ధముకి వచ్చి యుద్ధం చేయాలి కానీ ఇదేంటి, నువ్వు పట్టుకుంటావా నేను ముట్టుకుంటానా ఏంటిదంతా? కాలేయవనుడికి అర్థం కాల. వాళ్ళు 3 కోట్ల మంది సైన్యం ఏంటంటే, వాళ్ళప్పటికీ కృష్ణుడి యొక్క దివ్యమైన అందాన్ని చూసి వాళ్ళంతా చిత్తూరులో నిలబడి చూస్తున్నారు, అంతే జరిగేటువంటి చూస్తున్నారు అంతే. వాళ్ళు వాళ్ళ దృష్టి అంటే కాలేయవనుడి మీద లేదు, కృష్ణుడి మీద ఉంది. కృష్ణుడు ఆకర్షిస్తున్నాడు. కాలేయవనుడితో కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను పట్టుకుంటే నేను ఓడిపోయినట్టు, లేదు నువ్వు నన్ను పట్టుకోలేకపోతే నువ్వే ఓడిపోయినట్టు, ఒప్పుకుంటావా దేనికని? కాలేయవనుడు, అది ఇదేనా పెద్ద విషయమా, ఇది పెద్ద విషయమా, చూస్తే కుర్రవాడు, ఇతన్ని టక్కన 4 అడుగులు పట్టుకోవచ్చు, పెద్ద విషయం కాదది అని చెప్పి వెంటనే చేశాడంటే కాలేయవనుడు, నేను దీనికి సిద్ధం అని అనుకున్నాడు. నువ్వు అంటరాని వాడు అని చెప్పి కృష్ణుడు అన్నాడు అంటే, అసూయతో ఉండేటువంటి వాడు అంటరాని వాడే. మనం అంటూ ఉంటాం కదా, ఫలానా వాడు అంటరాని వ్యక్తి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అసూయ నిండుగా ఉన్న వ్యక్తి అతను అంటరాని వాడు అనమాట, అన్టచబుల్. కృష్ణుడి యొక్క భావం ఎప్పుడైతే కాలయవనుడిలో అసూయ కనపడింది ఆయనకి, నువ్వు అంటరాని వాడిని, నన్ను తాకొద్దు అనేసాడు. ఒకవేళ నువ్వు నన్ను స్పృశించాలి అని అనుకున్నట్లయితే, నువ్వు నన్ను నిజంగా స్పృశించినట్లయితే నేను ఓడిపోయినట్లే, ఓడిపోయినట్లే. ఎందుకు ఓడిపోయినట్లు? ఎప్పుడే గాని అసూయ భావన నిజంగా నిండుగా ఉన్నటువంటి వ్యక్తి అతను భగవంతుని సమీపించలేడనమాట. భగవంతుని స్పర్శించడం అంటే అది భగవంతుని అర్థం చేసుకోవడం, భగవంతు సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవడం, అది భగవంతుని స్పర్శించడమే. 9వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్తున్నారు, ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. గుహ్య అంటే రహస్యం, గుహ గుహ్యం ఇవన్నీ కూడాను ఒకే పదాలకు సంబంధించినవి అనమాట. అర్జున, నీవు నేను చెప్పేటువంటి ఈ జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు అంటే, ఇదంతుదే గుహ్యతమం, నేను చెప్పేటువంటిది చాలా గుహ్యమైనటువంటిది ఈ జ్ఞానం, కానీ ప్రవక్ష్యామి అనసూయవే, నీకు అసూయ లేదు కాబట్టి నేను చెప్తున్నాను నీకు. జ్ఞానం విజ్ఞాన సహితం, ఏ జ్ఞాత్వం మోక్షసే అశుభాత్. నేను చెప్పేటువంటిది ఏదైతే రహస్యం ఉంది కదా, ఈ రహస్యం ఎలాంటిదంటే ఇది ఫుల్ కంటెంట్ అన్నమాట. ఫుల్ కంటెంట్ అంటే జ్ఞానం విజ్ఞాన సహితం. చాలా మంది పండితులు, చాలా మంది కవులను చూస్తూ ఉంటాం మనం, చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. ఆచరణాత్మకమైనటువంటిది చూస్తే ఎక్కడ కనిపించదు అన్నమాట. అంటే శాస్త్రం మనకి ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, జ్ఞానం విజ్ఞాన సహితం కావాలంటుంది. సాధకులుగా మనమంతా కూడా, మనమంతా ఎవరు అనంటే, యథార్థంగా మన ఉపాధి ఏంటంటే, మన డెసిగ్నేషన్ సాధకులు మనమంతా కూడా. భక్తులు అనేది పెద్ద మాట, అది సాధకులం. ఇంకా చెప్పాలంటే ఆశ్రమవాసులు మన వరకు, అందరికీతో పోల్చుకుంటే అందరూ సాధకులం, అంటే సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వాళ్ళం. ఈ సాధకులకి సాధన అనే మాటలోనే జ్ఞానము విజ్ఞానం రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయత్నం ఉందంటే, సాధన అనేది ఉందంటే దానికి మూడు విషయాలు కావాలి. ఒకటి ఏమిటంటే సాధ్యం, అంటే సాధించవలసిన లక్ష్యం కావాలి. రెండవది సాధన చేయవలసినటువంటి మార్గం కావాలి. మూడవది సాధన చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి. అంటే ఏమన్నారంటే ఇన్ ఎనీ అటెంప్ట్ త్రీ థింగ్స్ ఆర్ నెసెసరీ. వన్ థింగ్ ఈజ్ గోల్, సెకండ్ థింగ్ ఈజ్ ద ప్రాసెస్ టు అటైన్ ద గోల్, థర్డ్ థింగ్ ఈజ్ ద ఫేవరబుల్ కండిషన్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాసెస్. ఈ మూడు ఉండాలి సాధకులుగా, మనకి ఈ మూడు కావాలన్నమాట. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. కృష్ణుడు అర్జునుడితో అదే చెప్తున్నాడు, నీకు అసూయ లేకుండా ఉండడం అనేటువంటిది నీకు అనుకూలమైనటువంటి వాతావరణం, నేను బోధించే జ్ఞానం అనేటువంటిది చేరవలసినటువంటి పద్ధతి, విజ్ఞానం అంటే ఆచరణాత్మకమైన పద్ధతి. అంటే జ్ఞానం అంటే ఇది చేయవలసిందని చెప్పేది, విజ్ఞానం అంటే చేస్తున్నది. ఏ జ్ఞాత్వ ఇవన్నీ కూడా చేయడం వల్ల తెలుసుకోవడం వల్ల మోక్షసే అశుభాత్, అన్ని విధాలైన అశుభాల నుంచి నీకు మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అశుభం ఏమిటి అంటే కృష్ణుణ్ణి విస్మరించడం. ఆ కృష్ణ విస్మరణ అనేటువంటి దాని నుంచి, ఆ అశుభం నుంచి మనకి మోక్షం కలుగుతుంది అనమాట. కాలయవ నుండి కృష్ణుడు చూడగానే నువ్వు అంటరాని వాడివి ఆగో అని చెప్పి ఎందుకు అన్నాడంటే అసూయతో నిండి ఉన్నాడు కాబట్టి అంటరాని వాడివి ఆగోయా అని చెప్పాను. చివరికి కాలయవ నుండి ఏం చేశాడు, ఈ పందానికి ఒప్పుకొని కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే కృష్ణుడు ముందుకు పరిగెడుతున్నాడు, కృష్ణుడు అతని చేతికి దొరకడం లేదు. అంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం అని చెప్పి అన్నారు, కోట్ల కోట్ల సంవత్సరాలు వాయువేగంతో ప్రయాణించేటువంటి శక్తి కలిగినటువంటి మునులే వాళ్ళు కృష్ణుడికి పాద పద్మాలను చేరుకోలేకపోతున్నారు కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తున్నా కానీ. అలాంటిది కాలయవనుడు అసూయభవంతో నిండిన వాడు ఎలా నీ కృష్ణుడు పట్టుకోగలుగుతాడు? కృష్ణుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఈ మధుర దాటిన తర్వాత ఒక పెద్ద నగరం ఏదో వస్తుంది, ఆ నగరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలున్నాయి. ఆ కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల్లో ఒక పెద్ద గుహ కనబడింది. కృష్ణుడు తిన్నగా వెళుతూ వెళుతూ ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళగానే వెనకాలే ఈ కాలయవనుడు కూడా అనుసరించుకుంటూ వచ్చాడు. కాలయవనుడు వస్తూ ఉన్నవాడు ఎలా వచ్చాడు అంటే మొట్టమొదటి ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు యదువంశ వీరుడు అంటారు, వీరుడు అయ్యండి ఇలా పరిగెడతావా? క్షత్రియుడు అంటే అతనికి కొన్ని ఉన్నాయన్నమాట లక్షణాలు, యుద్ధే చాప్య పలాయనం అని కొన్ని ఉన్నాయన్నమాట. క్షత్రియుడు అంటే ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, క్షత్రియుడు అనేవాడు యుద్ధంలో వెనక్కి తిరిగి పారిపోకూడదు, చాలా చాలా ధైర్యవంతుడై ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, పరాక్రమం కలిగి ఉండాలి. ఇలాంటి క్షత్రియ ధర్మాలు ఉన్నాయి. తన మీద ఆధారపడిన రాజ్య ప్రజల్ని ఖచ్చితంగా రక్షణ ఇచ్చేవాడై ఉండాలి. ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు బ్రాహ్మణ ధర్మాలేమిటి, క్షత్రియ ధర్మాలేంటి. యుద్ధే చాప్య పలాయనం అదొక ధర్మం అనమాట. అంటే యుద్ధంలో వెన్ను చూపించి పారిపోకూడదు, క్షత్రియ ధర్మం కాదది. కృష్ణుడు యుద్ధం చేయడానికని చెప్పి యుద్ధరంగం నుంచి పారిపోతున్నాడు. కాలయవనుడు ఏమంటున్నాడంటే, నువ్వు యదువంశ వీరుడు అంటారు, మరి నువ్వెందుకు యుద్ధం నుంచి పారిపోతున్నావు, ఆగు అని చెప్పి అంటున్నాడు. ఆయన ఆగట్లేదు, ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. అప్పుడు కాలయవనుడు చాలా చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కృష్ణుని దూషిస్తూ వచ్చాడు అనమాట. కృష్ణుడు దూషిస్తూ వస్తే, కృష్ణుణ్ణి దూషిస్తూ వస్తే కృష్ణుడు అవన్నీ వింటున్నాడు, వినపడుతున్నాయి, వినపడుతున్నా కానీ కృష్ణుడు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎంత వేగం, ఎంత ఆతృతతో, ఎంత వేగంతో పరిగెడుతున్నాడు, ఎక్కడికి? ఆ కొండ గుహలోకి. భగవంతుడికి షడైశ్వర్యాలు ఉన్నాయి కదా, షడైశ్వర్యాల్లో ఒక లక్షణం ఏంటంటే, అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య అని చెప్పి కొన్ని ఉన్నాయి లక్షణాలు. యశస్వర్య జ్ఞానం వైరాగ్యో షణ్ణాంబగ ఈ తింగణ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఐశ్వర్యస్య వీర్యస్య యశస్త్రియ, ఇది పరాశరం అని చెప్పినటువంటిది. భగవంతుని కొన్ని షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏమిటంటే వైరాగ్యం. ఆచార్యులు చెప్తున్నారు భగవంతునికి వైరాగ్యం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఇద్దరం కూడా యుద్ధం చేయడానికి వచ్చాడు, కానీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు కాలయవనుడు నానా విధాలైన మాటలతో దూషిస్తున్నాడు. ఆ మాటలు ఏవి కూడా ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. భగవంతుని యొక్క వైరాగ్యం అనేటువంటి ఐశ్వర్యం అక్కడ ప్రకటన అయిందంటారు ఆచార్యులు. ఏమిటంటే ఆయన వైరాగ్యం ఏమిటంటే, తిట్టుకో, నన్ను ఎంత దూషిస్తావో నీ ఇష్టం దూషించుకో, నా ఆత్రం అంతా ఏమిటంటే నీ గురించి కాదు. అక్కడ గుహలో నా భక్తుడు ఒకడు ఉన్నాడు, నిద్రపోతున్నాడు, అక్కడ అతన్ని కాపాడాలి, అతన్ని ఉద్ధరించాలి. ముచ్చుకుంద ఉద్ధరణం ఈ అధ్యాయం పేరు కదా, ముచ్చుకుంద ఉద్ధరణం, డెలివరెన్స్ ఆఫ్ ముచ్చుకుంద. నా భక్తుడిని ఎట్లయినా ఉద్ధరించాలి అని ఆతృతతో వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆతృతలో వెనకాల ఎంత తిడుతున్నాడు, నానా విధాలైన పరిచయాలతో తిడుతున్నాడు కాలయవనుడు. కృష్ణుడు పట్టించుకోవడం లేదు. ఆయనకున్నటువంటి వైరాగ్యం అయినటువంటి ఐశ్వర్యం అంటది ఆచార్యులు మనకు వివరిస్తున్నారు. ఈయన మనసులో ఏముందనంటే తన ప్రియభక్తుడైనటువంటి ముచ్చుకుందుడిని ఏదో ఒక విధంగా ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఆత్రంతో పరిగెట్టేటప్పుడు కాలయవనుడు ఎంత తిడుతున్నా కానీ పట్టించుకోవట్లేదు, ఏం పట్టించుకోలేదు. మనము ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని వెళ్తున్నప్పుడు, మనకి ఇష్టమైనటువంటి పని కోసం మనం వెళ్తున్నప్పుడు, మధ్యలో ఎవరు ఎన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నిస్తే కూడా మనం ఆగుతామా, ఉండవే వస్తాను మళ్ళీ చూద్దాంలే. ఆ సమయంలో వాళ్ళు తిడితే కూడాను, తిట్టుకో నీ ఇష్టం, నేనెవరు నొప్పి పుట్టిద్దిలే నాకేమి అని చెప్పి ముందు మనం చేరుకోవలసినటువంటి గమ్యం వైపు వెళ్ళిపోతాం. కృష్ణుడు గమ్యం ఏమిటంటే భక్తుని రక్షించాలి, ఆ భక్తుడి చైతన్యాన్ని రక్షించాలి, ఆయన గమ్యం అది. దానికోసం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఈ కాలయవనుడి మాటలు పట్టించుకోకుండా గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలోకి వెళ్ళిన తర్వాత వెళుతూ అక్కడ ముచ్చుకుందుడు నిద్రపోతున్నాడు. ఈ ముచ్చుకుందుడు ఎవరు, చాలా పెద్ద కృష్ణ భక్తుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ముచ్చుకుందుడు ఎవరు అనంటే సూర్యవంశం ఇక్ష్వాకు వంశంలో వాడు, అంటే మాండాత యొక్క కుమారుడు ఇతను. సూర్యవంశము ఇక్ష్వాకు వంశం మాండాత వీళ్ళంతా ఎప్పుడున్నారు, త్రేతాయుగంలో ఉన్నారు వీళ్ళంతా, త్రేతాయుగంలో ఉన్నారు వీళ్ళంతా. ముచ్చుకుందుడు త్రేతాయుగంలో దేవతలకి సహాయం చేయడానికి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే దేవతలకి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళ సహాయం కోసం ముచ్చుకుందుడిని తీసుకెళ్లేవారు. అంటే ఆ ముచ్చుకుందుడు అంత శక్తివంతులైన రాజు అనమాట, సూర్యవంశం అయింది, ఇక్ష్వాకు వంశం అయింది. అతను దేవతలకి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైంది, రాక్షసులతో అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే కాలమానవుల వ్యత్యాసం వల్ల ఇక్కడ మొత్తం అన్ని రాజ్యాలు మారిపోయినాయి. రాజ్యాలు మారిపోవడం కాదు, యుగాలు మారిపోయినాయి. అది త్రేతాయుగంలో ఈయన యుద్ధం చేయడానికి వెళ్ళాడు రాక్షసులతో. త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వచ్చేసింది, ద్వాపరయుగం అంతం అయిపోయింది, అంతానికి వచ్చింది అంతే కదా, ద్వాపరయుగం అంతం వచ్చేసింది. చివర ద్వాపరయుగం కూడా లాస్ట్లో ఉందన్నమాట. అప్పుడు కృష్ణుడు అవతరించాడు. కృష్ణుడు అవతరించి అప్పటి వరకు ఆ గుహలో ఆయన నిద్రిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేసి అలసిపోయాడు. దేవతలందరూ కూడా ఆయన్ని మీకు ఏదైనా వరం కావాలంటే ఇస్తామని చెప్పి అడిగారు. ఇంద్రుడు అడిగాడు, ముచ్చుకుందరు అన్నాడు నాకు పెద్దగా వరాలు ఏమొద్దు అని. అంటే ఇంద్రుడు అడిగేటప్పుడే చెప్పేశాడు, వరం ఏదైనా అడిగిస్తాను ముక్తి తప్ప. ఆ ముక్తి అంటే అది ముకుందుడు ఇవ్వాలి, అది మన వల్ల లేదు, మన చేతిలో లేదు అది. అది కాకుండా ఇంకేదైనా అడిగితే ఇచ్చేస్తాను. ముచ్చుకుందుడు ఏమన్నాడు అంటే, సరే ఇంకా నాకు బాగా నేను అలసిపోయాను కాబట్టి నాకు నిద్రనివ్వండి అని చెప్పి అడిగాడు, విశ్రాంతినివ్వండి అని. ఇంకా ఇంద్రుడి దగ్గర ఇంక అంతకన్నా ఏం అడగగలరు. ఇంద్రుడు ఏం చెప్తున్నాడు, నేను ముక్తిని ఇవ్వలేను, నా వల్ల కాదు. ఈయన సుదీర్ఘకాలం యుద్ధం చేశాడనమాట. సుదీర్ఘకాలం యుద్ధం చేసిన వాడు సహజంగా ఈ శరీరం భౌతిక శరీరం కదా, మనది దివ్య శరీరమా, ఆహార నిద్ర భయమైన నాలుగు అతీతమైన శరీరం ఏమన్నా కాదు కదా. సహజంగా ఆయనకి శారీరక స్థితిని చూసి ఆయన నాకు నిద్ర కావాలన్నాడు. అలా ఆయన నిద్ర కోరుకోవడంలో తప్పేమన్నా ఉందా. ప్రభుపాదుల గారట ఉపన్యాసం చెప్తున్నారు, జయానంద ప్రభు ఉపన్యాసంలో ఎదురుబోతున్నారు. వీళ్ళు అన్నారు, చూడండి ఆయన ఉపన్యాసంలో ఎదురుబోతున్నాడు అని. ప్రభుపదుల గారు అన్నారు, ఉపన్యాసంలో ఆయన ఎదురుబోతున్నాడంటే ఆయన నిద్ర ఒక అర్థం ఉంది దానికి. రాత్రి అంతా కూర్చొని జగన్నాథ స్వామి వారికి రథం తయారు చేశాడు ఆయన. అంత రథం తయారు చేసి అంత సేవ చేసి ఆయన కావాలంటే వెళ్ళి పడుకోవచ్చు ఆశ్రమంలో, కానీ భాగవతాన్ని కనీసం కష్టంతో విందామని కూర్చున్నాడు. కాబట్టి ఆయన నిద్రపోయినట్టు ఒక అర్థం ఉంది, కానీ అది మీరు అనుకరించడం చేయొద్దు. మేము నిద్రపోతున్నారని అంటే ఊరికనే, ఎందుకంటే రాత్రిపూట దొరకాల్సిన విశ్రాంతి అయిపోయినా కూడా మీరు నిద్రపోతున్నారు. ఇది వేరే, అతని నిద్ర వేరే, అతని నిద్ర మీ నిద్ర ఒకటి కాదు. ముచ్చుకుందుడు ఆయన నాకు నిద్ర కావాలని అడిగాడంటే సేవ చేసిన తర్వాత అడిగాడు ఆయన. ఇంద్రుడి దగ్గర ఇంకెంతకన్నా ఏం అడగలేదు ఆయన, చెప్పండి. ఆయన నిద్ర కోరుకోవడం నేను తప్పుందా? భక్తితో ఇంద్రుడు ఎట్లా చూడలేడు? ఉన్నదే భౌతిక శరీరము, అదేమో దివ్యమైన స్థాయి కాదు. మరి శరీరం అలిసిపోయింది, అది నిద్ర కోరుకుంది, అందులో తప్పే ఉంది. ప్రభుపాదుల గారు జయానంద ప్రభు నిద్రపోతుంటే తెలుసు జయానంద ప్రభు పాపం ఆయన ఉండేది భౌతిక శరీరము, ఆ భౌతిక శరీరంతో కూడా రాత్రంతా కష్టపడ్డాడు, సేవ చేశాడు అతను, సరే నిద్ర పర్వాలేదని. ముచ్చుకుందుడు నిద్ర కోరుకున్నప్పుడు రెండు అర్థాలు ఇందులో, శరీరానికి అలసిపోయాడు కాబట్టి అందుకు నిద్ర అడిగాడు, ఇంకోటి ఇంద్రుడు కూడా మాటి మాటికి మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండే దానికోసం ఆ నిద్రకు ఒక వరం కూడా పెట్టాడు. నాకు సుదీర్ఘ నిద్రను ప్రసాదించండి అడిగింటే బాగుండేది, అక్కడతో అడగల, వరాన్ని ఇంకొంచెం కంటిన్యూ పొడిగించాడు. ఏమని, నా నిద్రకు భంగం కలిగించేవాడు ఎవరన్నా ఉంటే అతను భస్మం అయిపోవాలని అడిగాడు. అది కూడా అడిగాడు, అంటే ఇంద్రుడికి హెచ్చరిక అనమాట, ఇంతకాలం చేశాను నీ తరపున చాలు, నేను ఉన్నది భౌతిక శరీరం, అదేం దివిస్తాయి కాదు, కాస్త విశ్రాంతి తీసుకుంటా, నన్ను కదిలించొద్దు అని మాటి మాటికి వచ్చి కదిలించాడు. ఆయనే రాక్షసులు వచ్చారు యుద్ధం చేయడానికి రాని తీసుకెళ్లేదు ఆయన, అందుకని అది కూడా కోరుకున్నాడు. అలా కోరుకుని ఆయన భూలోకంలో ఒకనొక గుహలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే అప్పటికి యుగాలు మారిపోయినాయి, ద్వాపరయుగం వచ్చేస్తుంది, త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వచ్చేస్తుంది. అందుకని అక్కడ ఆ గుహలో ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ ఆ గుహలోనే విశ్రాంతి తీసుకున్నాడు ఏమిటి, భగవత్ ప్రమేయం చేత కృష్ణుడు నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉన్న గుహలో ఉన్నాడు ఆయన. అది మధురకు చాలా దగ్గరలో ఉందన్నమాట ఆ గుహ, ఇక్కడ మనకి భాగవతంలో చెప్పారు. ఆ గుహలో ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే గుహ, గుహ్యం ఇవన్నీ ఒకే పదం అని చెప్పుకున్నాం అనమాట. కృష్ణుడు ఏమంటున్నాడంటే భగవద్గీత జ్ఞానాన్ని, ఇదంతుతే గుహ్యతమం, ఇది చాలా రహస్యమైనటువంటిది. అలానే అక్కడ ఒక రహస్యమైనటువంటి కార్యం జరగాల్సి ఉంది, ఎక్కడ, ఆ గుహలో. అందుకని ముచ్చుకుందుడు వెళ్ళి ఆ గుహలోనే విశ్రాంతి తీసుకున్నాడు. కృష్ణుడు వెళ్ళి ముచ్చుకుందుని దగ్గరికి, ముచ్చుకుందుని యొక్క శిరస్సుకి తన కిరీటం తొడిగేశాడు, తన కిరీటం తగిలించేశాడు అనమాట. తన కిరీటం తగిలించినప్పుడు ఆ కిరీటం తగిలించడం అంటే ఎట్లా ఉంటుంది అది, మామూలుగా తొడిగేయచ్చా? నిద్రపోయేవాడు కిరీటం తగిలించగలుగుతామా? మామూలుగా ముంచున్నవాడి కంటే అట్లా పెట్టచ్చు, పెట్టినా కానీ దానికి తగిలించాలి కదా, నిద్రపోయేవాడికి తగిలించగలుగుతామా కిరీటం? పడుకొని ఉన్నాడు ఆయన, కృష్ణుడు వెళ్ళి తగిలించేశాడు. అప్పుడు లేలే ఆయన, అప్పుడు మెలకు రాలేదు ఆయనకి, అప్పుడు రాలేదు. కృష్ణుడు కిరీటం తగిలించేసి దూరంగా వెళ్ళి ఆయన కొండ గుహలో లోపల దాక్కున్నాడు అనమాట. వెనకాల కాలం ఉన్నాడేమో, ఈ కృష్ణుడు పారిపోతున్నాడు పారిపోతున్నాడు అని చెప్పేసి వెనకాల వచ్చాడు. ఈయన వచ్చి రావడంతో ఈయన కనపడింది ఎవరనంటే ముచ్చుకుందుడు కనపడ్డాడు కాలయవనుడికి. ముచ్చుకుందుడు చీకట్లో కనపడలేదు ఆయనకి, గుహ అంతా చీకటిగా ఉంది, కనపడలేదు. ఆయన కనపడింది అయ్యా అలా ఏమిటంటే కొంచెం మెరుస్తూ ఉన్నటువంటి బంగారు కిరీటం కనపడింది. ఈ కిరీటం కృష్ణుడిదని ఆయనకి తెలుసు. అప్పుడు అనుకున్నాడు, ఈ కృష్ణుడు ఇంత దూరం పరిగెత్తి 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 బహుశా అలసిపోయి నిద్రపోతున్నట్టున్నాడు, ఇతన్ని తన్ని లేపి ఇతన్ని అంతం చేస్తాము అని చెప్పి అనుకుని బలంగా తన్నాడు అనమాట. తనగానే వెంటనే ముచ్చుకుందుడు నా నిద్రకి ఎవరు భంగం కలిగించిందని చెప్పి కోపంతో చూశాడు. కోపంతో చూడగానే వెంటనే కాలేవనుడు అక్కడే కాలి బుడిదైపోయాడు, అక్కడ కాలి బుడిదైపోయాడు. ఆయన కాలి బుడిదైపోయినా కానీ ముచ్చుకుందుడికి కోపం తగ్గలేదు, ఇంకా కోపంగానే ఉన్నాడు. కృష్ణుడు వెనక నుంచి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు వెనక నుంచి వచ్చిన తర్వాత ఈ వెనకలు ఎవరు శబ్దమైంది అని చెప్పి చూశాడు. అదే కోపంతో చూస్తే కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుని చూసిన తర్వాత ఆ కోపంతో ఉన్నటువంటి ఆ స్థితి అతనికి కళ్ళన్నీ కూడా పూర్తి ఎరిపెక్కున్నాయి. కృష్ణుడిని చూసిన తర్వాత, కృష్ణుడి యొక్క దివ్య రూపం చూసిన తర్వాత అతని కోపం అంతా కూడా తగ్గిపోయింది పూర్తిగా. ముచ్చుకుందుడు కాలయవనను చూసినప్పుడేమో క్రోధపూరిత నేత్రాలని ఇక్కడ వర్ణించి, కృష్ణుని చూడగానే ఏమైందనంటే ఆనందపూరితమైనటువంటి కన్నులతో అస్త్రధారలతో అని చెప్పి చెప్తున్నారు. అవే కళ్ళు అంటే భగవంతుడు, భగవంతుని యొక్క దర్శనం అనేటువంటిది నిజంగా మన జీవితంలో జరిగితే ఈ క్రోధం అనేటువంటిది వెంటనే చనిపోతుంది అన్నమాట. క్రోధం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇంతకీ క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? కామాత్ క్రోధో అభిజాయతే, కామం నుంచి క్రోధం వచ్చేది. కృష్ణుడు దర్శనం కాగానే ముచ్చుకుందరికి అవే ఎర్రటి కళ్ళు. అసలు ఈ సన్నివేశం చెప్తుంటే నన్న మహారాజును గోపబాలుడు కంగారు పడిపోయారు. అమ్ము, ముచ్చుకుందుడు ఆయన కళ్ళతో కాలేవరుని కాలు పుడి చేశాడు, అదే కళ్ళతో కృష్ణుని చూశాడు అనగానే ఏమైంది అప్పుడు మా కృష్ణుడికి అని చెప్పి ఆత్రంగా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మీ కృష్ణుడికి ఏం కాలేదు, మీ కృష్ణుని చూసిన తర్వాత ముచ్చుకుందుడికి పూర్తిగా కోపం అంతా తగ్గిపోయిందని. తగ్గిన తర్వాత ముచ్చుకుందుడు కృష్ణుని చూసి కృష్ణుని కీర్తించాడు. ఘనమేఘ శ్యామ అని కొన్ని కీర్తనలు ఉన్నాయన్నమాట. కీర్తించిన తర్వాత కృష్ణుడు అన్నాడు, నిన్ను అనుగ్రహించడానికి నా సాంగత్యాన్ని నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆ సాంగత్యం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇంతకీ అది విషయం. ఈ ముచ్చుకుందుడు ఇతను కృష్ణ భక్తుడు. ఇతను ఎప్పటి నుంచో భగవంతుడితో కాసేపైనా సరే ప్రత్యక్షంగా సాంగత్యం చేయాలని కోరుకున్నాడు. ఈయన కోరిక అది ఎప్పటి నుంచో. ఆ కోరిక నెరవేరడానికి యుగాలు మారినా కూడా భగవంతుడు వచ్చి ఇతని కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ సాంగత్యాన్ని ఇచ్చాడు. కృష్ణుడి యొక్క కరుణలో గొప్ప విషయం ఏంటంటే ఆయన యొక్క దివ్యమైన సేవ కావాలి, సాంగత్యం కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే ఆయనే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి అతని దగ్గరికి వచ్చి అతనికి ఆ సాంగత్యాన్ని ఇస్తాడు. కృష్ణుడితో మాట్లాడుతున్న సేపు ముచ్చుకుందుడు ఎంతో ఆనందంతో పరవశించిపోయాడు. అయితే ముచ్చుకుందుడికి ముక్తి ఇవ్వలేదు వెంటనే కృష్ణుడు. కృష్ణుడు ఏం చేశాడంటే ముచ్చుకుందుడికి భక్తిత సేవ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, శ్రవణ కీర్తనాలకు సంబంధించినటువంటిది ఇదంతా కూడా నువ్వు చెయ్యి. చేసిన తర్వాత దానిలో నీకు పూర్తి భౌతికరణ జరిగిన తర్వాత అప్పుడు నువ్వు నా యొక్క నిత్య సాంగత్యానికి వస్తావు అని చెప్పి అతనికి బోధించాడు అనమాట. కానీ ముచ్చుకుందుడిని ఉద్ధరించడానికి భగవంతుడు ఎక్కడో దాకు, కొండ అంటేనే చాలా చాలా పెద్ద విషయం, కొండ ఎక్కడం అనేటువంటిది ఇంకా పెద్ద విషయం, కొండ ఎక్కిన తర్వాత గుహల్లోకి వెళ్ళడం అనేటువంటిది ఇంకా పెద్ద విషయం. ఇప్పుడు మనకి సర్వసాధారణంగా మనం అదేమనుకుంటాము, పెద్ద సాహసోపేతమైన కార్యం అనుకుంటాం, అడ్వెంచర్ అనుకుంటాం. కృష్ణుడు ఆ కార్యాన్ని తన భక్తుని యొక్క కోసం, అతనికి సాంగత్యం ఇవ్వడం కోసం చేశాడు. పనిలో పనిగా కాలేవనుడు అతను అంతమొందించాడు అనేటువంటిది వేరే విషయము. కానీ ముచ్చుకుందుని యొక్క ఉదాహరణ ఏమిటి అనంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, చీకటిగా ఉన్నటువంటి గుహది, అందులో కృష్ణుడు కాంతులు నింపాడనమాట. చీకటిగా ఉన్న గుహలోనే కాదు ముచ్చుకుందుని యొక్క హృదయంలో కూడా అతను జ్ఞానం అనేటువంటి కాంతిని నింపాడు. దానివల్ల ముచ్చుకుందుడు కృష్ణుని చూడగానే, ఇంతకీ కృష్ణుని చూడగానే అతను కృష్ణుడిని అన్న తెలియలేదు అతనికి. ముందు శ్లోకాలు ఏమన్నారంటే కొంచెం శంక ఉండింది, అనుమానం, ఇతను ఎవరు నిజంగా కృష్ణుడైనా అని. కానీ అతను చూస్తున్న కొలది, అతని గురించి కీర్తిస్తూ ఉన్న కొలది కృష్ణుడు ఎవరు తెలిసిపోయిందని. ముందేమన్నాడంటే ఇక్కడ, నువ్వు అసలు ఎవరు? ఇంద్రుడువా, చంద్రుడువా, సూర్యుడువా, అగ్నిదేవుడువా, లోకపాలకుడువా, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతున్నాడు ముందు శ్లోకంలో. ఎందుకంటే ఆ భగవంతునికి దివ్యమైనటువంటి వైభవాలన్నీ కూడా అవన్నీ ఏమిటంటే దివ్యమైనటువంటి లక్షణాలు. ముచ్చుకుందుడు భక్తుడు కాబట్టి భక్తునికి సహజంగానే దైవ స్వభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి, యస్యాస్తి భక్తిర్ భగవత్ యకించిన సర్వైరు గుణేస్తత్ర సమాన సతే సుర, దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తుల్లో సహజంగా ఉంటాయి. హరావ అభక్తస్య, హరిభక్తుడు కాని వాడికి కుతో మహద్గుణ, ఎక్కడి నుంచి వస్తాయి మంచి గుణాలు? రావు. ఎందుకు రావు? మనోరథే ధావత నాసతో బహిహి, మనస్సు అనే రథం ఎక్కి కూర్చున్నాడు ఆయన. మనస్సు అనే రథం ఎక్కి కూర్చుంటే దానికంటే ఒక దారి తెన్ను ఉందా? ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకెళ్తుందో, ఏ గోతిలో పడేస్తుందో, ఏ అగాధంలో ముంచేస్తుందో ఏం తెలీదు. ఆ మనస్సు అనే రథం ఎక్కి కూర్చున్నాడు కాబట్టి అతనికి మహద్గుణాలు దక్కవు. భక్తుడికి సహజంగా ఆధ్యాత్మిక లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎదురు ఉన్నటువంటి ఆ దివ్యమూర్తిని చూసి ఇంద్రుడో, చంద్రుడో, సూర్యుడో, అగ్నిదేవుడో, ఇవన్నీ కాకపోతే లోకపాలకుడు భగవంతుడు అని చెప్పి అనుకున్నాడు, గుర్తించగలుగుతాడు. సహజమేది. ఏ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించగలుగుతారు. మనం అందుకనే ఇప్పుడు నిప్పు నిప్పుతోనే కలుస్తుందంటారే, భగవంతుని యొక్క భగవత్ సేవా సంబంధమైన లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు. అన్యులకు వచ్చి భగవంతుని అర్థం చేసుకోవాలంటే సాధ్యం కాదు. అది మహాభారతంలో కూడా ఒక సన్నివేశం ఉంటుంది. ద్రౌపది స్వయంవరం జరిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి క్షత్రియులంతా వస్తారు, ప్రపంచంలో ఉన్న క్షత్రియులంతా. వాళ్ళంతా వచ్చే మత్స్యంతరాన్ని కొట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళ వల్ల కాదు. అర్జునుడు వీళ్ళు కూడా వస్తారు, అంటే వాళ్ళు అప్పుడు ఆ సమయంలో బ్రాహ్మణుల వేషంలో ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతారు, వాళ్ళకి ఇస్తారు. అర్జునుడు అప్పటికి బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాడు, ఇంకా గడ్డం ఉందా పెరిగిపోయి, ఎందుకంటే లక్క ఇంట్లోంచి తప్పించుకొని వచ్చారు కదా వాళ్ళు, బ్రాహ్మణ వేషంలోనే తిరుగుతున్నారు అప్పటికి ఇంకా పంచపాండవులు ఐదుగురు కూడా. ఈయన ఏం చేశాడంటే బ్రాహ్మణ వేషంలోనే ఉండి మత్స్యంతరాన్ని కొట్టేశాడు. వెంటనే ద్రుపద మహారాజు ఏమన్నాడంటే అన్నమాట ప్రకారంగా మత్స్యంతరం ఎవరు కొడితే వాళ్ళకి ఇతనికి ఈ బ్రాహ్మణోత్తముడికి నా కుమార్తెని ఇస్తున్నాను అని చెప్పి ద్రౌపదిని అర్జునుడికి ఇచ్చాడు. అది ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఏమైందంటే గుండెలు మండిపోయాయి అన్నమాట. మనం క్షత్రియులం అయ్యండి, క్షత్రియ కన్యను మన ముందు ఒక బ్రాహ్మణుడికి ఇస్తున్నాడు ఈ ద్రుపదుడు. మనల్ని ఘోరంగా అవమానించడానికి కాకపోతే ఈ స్వయంవరానికి ఎందుకు పిలిచినట్లు? ద్రుపదుణ్ణి, ద్రౌపదిని, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికిక్కడే మన ఖడ్గాలకి బలి చేయాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. ఈ చుట్టూ పెట్టింది ఎవరంటే దుర్యోధనుడే. దుర్యోధనుడికి కడుపు మండిపోయింది అనమాట. అందుకని దుర్యోధనుడు వీళ్ళందరినీ ప్రేరేపించాడు. దుర్యోధనుడికి తోడు కర్ణుడు, అవును నిజమే, ఎందుకు మనం ఊరుకోవాలి, క్షత్రియులకి తలవంపిది అది అని. ప్రపంచంలో ఉన్న క్షత్రియ రాజులందరూ కూడా కలిసి ఒకేసారి దాడికి వచ్చేస్తారు. ఎప్పుడు ఏమైందంటే అర్జునుడు చూశాడు, చూసిన తర్వాత ద్రౌపదిని తీసుకెళ్లి యుధిష్ఠ మహారాజు దగ్గర పెట్టాడు. మా అన్నగారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, ఏం కాదని అన్నాడు. ఇంతలో ద్రౌపదుడు పరిగెత్తుకుంటూ వచ్చి, క్షత్రియులందరూ మా మీదకి వచ్చేస్తున్నారు, మమ్మల్ని మీరే కాపాడాలి. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఏం పర్వాలేదు, నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు, ఈ ఇద్దరు సోదరులు కూడా చాలా చాలా ఉత్తమలైనటువంటి యుద్ధ ప్రావీణ్యులు, వాళ్ళిద్దరు చూసుకుంటారని చెప్పి ద్రౌపదుడిని చెప్తాడు, నువ్వు నా దగ్గర ఉండని చెప్తాడు. ద్రౌపదుడు ద్రౌపది ఇద్దరు యుధిష్ఠిరు మహారాజు దగ్గర ఉంటారు. భీముడు అర్జునుడు వాళ్ళిద్దరు అనుకుంటారు. చాలా చాలా రోజులు మనకి అసలు క్షత్రుడు అంటే యుద్ధం చేయాలని నైజం ఉంటుంది కదా, అసలు యుద్ధం ఏమి లేక ఒక రకంగా అయితే భుజాలన్నీ కూడాను తీపులు కొడుతున్నాయి. మంచి అవకాశం అయితే వచ్చింది, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందామని చెప్పి భీముడు అర్జునుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఈ క్షత్రియరాజులందరి మీదకి దండెత్తుతారనమాట. అక్కడ క్షత్రియుల తరపున నాయకత్వం వహించింది ఎవరంటే కర్ణుడు. కర్ణుడు నాయకత్వం వహించాడు. అప్పుడు కర్ణుడు నానా విధాలైన బాణాలతో వీళ్ళ మత రాజ్యాన్ని, ద్రౌపదుడిని, వీళ్ళందరినీ కూడా సంహరిద్దామని ప్రయత్నిస్తే అర్జునుడు భీముడు ముందుకు వస్తారు. క్షత్రియుడు సహజమైన యుద్ధనయుద్ధం కాబట్టి కర్ణుడు చాలా రకరకాలైనటువంటి బాణాలన్నీ కూడా సంధిస్తూ ఉంటాడు. అర్జునుడు ఏం చెప్తాడంటే, ఇతన్ని కర్ణుడు విషయం నేను చూసుకుంటాను, మిగతా రాజులందరి విషయం నువ్వు చూసుకో అని చెప్పి భీముడు పంపించేస్తాడు. భీముడు ఏం చేస్తాడంటే ఒక మహాపర్వతం లాగా పడిపోతాడు. మహాభారతం చెప్తుంది ఒక మహాపర్వతం కానీ చెట్ల మీద పడితే ఏంటి వాటి పరిస్థితి, నలిగి నాశనం అయిపోవు. ఆ విధంగా భీముడు ఈ క్షత్రియ రాజులందరి మీద గద తీసుకుని పడిపోయాడు. ఎటోళ్ళట్టు వాళ్ళకి ఒళ్ళు హూనమైపోతుంది అనమాట. అలా అందరినీ కూడాను దండిస్తున్నాడు. కర్ణుడు ఏం చేస్తున్నాడంటే శక్తివంతమైనటువంటి బాణాలన్నీ కూడా సంధిస్తున్నాడు. అర్జునుడు ఏం చేశాడు, ఏ బాణం కూడా దారి మధ్యలో దాటి బయటికి రాలేదు, అన్ని దారి మధ్యలోనే తుంచేస్తున్నాడు. కర్ణుడు చాలా స్పీడ్ చాలా చాలా వేగంతో వేస్తుంటే అంతకన్నా వేగంతో అర్జునుడు వాటిని ఆపేస్తున్నాడు. కర్ణుడికి అర్థం కాలేదు, ఒక బ్రాహ్మణుడు అయ్యండి ఇంత భయంకరమైన యుద్ధమా అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి చేతి దండం పెట్టి దగ్గరికి వెళ్తాడు. బ్రాహ్మణోత్తమ, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి, నీదు అయితే శివుడన్నా అయి ఉండాలి, లేదు ఇంద్రుడన్నా అయి ఉండాలి, లేదు పరశురాముడన్నా అయి ఉండాలి, లేదు అర్జునుడన్నా అయి ఉండాలి, ఈ నలుగురిలో ఎవరు మీరు చెప్పండి అంటాడు. ఇక్కడ అడుగుతున్నాడు కదా ఈ ముచ్చుకున్నాడు, నువ్వు లోకపాలకుడు ఉన్నాయి ఉండాలి, అగ్నిదేవుడు ఉన్నాయి ఉండాలి, ఇంద్రుడు ఉన్నాయి ఉండాలి, చంద్రుడు ఉన్నాయి ఉండాలి, సూర్యుడు ఉన్నాయి ఉండాలి, అట్లా కర్ణుడు అడుగుతున్నాడు, ఈ నలుగులు ఎవరు, శివుడువా పరశురాముడువా ఇంద్రుడువా అర్జునుడువా చెప్పు ఎవరును అని. ఈ బ్రాహ్మణుడు అంటాడు, నేనెవరైతే నీకు ఎందుకయ్యా, నువ్వు యుద్ధం చేయి, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యుద్ధం చేయి, మాటలు అనవసరం అని చెప్పండి. లేదు లేదు నాకు అర్థమైంది, ఈ నలుగురిలో ఎవరన్నా ఉండాలి, మీరు ఈ నలుగురు ఎవరన్నా ఉంటే ఈ విధంగా వచ్చి యుద్ధం చేయడం సాధ్యం కాదు, అది అన్ని సైన్య సన్నద్ధమయ్యే రావాలి దానికి అని చెప్పి చెప్పేస్తాడు. మనం ఇక్కడ యుద్ధం చేయడం అనవసరం, ఆపేయండి అని. అందరికీ ముందుకు దూసుకొచ్చినప్పుడు ఎవరు, కర్ణుడే, ఆయన ఆపేయండి అని అంటే ఇంక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకందరూ ఎవరికి వాళ్ళు తోకలు ముడిచి వెళ్ళిపోతారు అన్నమాట. క్షత్రియుడు కాబట్టి క్షత్రియ నైజ్ ఉన్నవాడికి అవతల వ్యక్తి యొక్క శక్తి యుక్తులు తెలుస్తాయన్నమాట. అలానే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలు చదువుతూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ నామం చెప్పేటువంటి వ్యక్తికి, సాధన చేసే వ్యక్తికి అతనికి కృష్ణుడు అర్థమవుతాడు, అతనికి కృష్ణుడితో సంబంధం పెట్టుకునే అవకాశం ఉంటుంది, అన్నిలకు ఉండదు అనమాట, సాధ్యం కాదు. భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం చేయకుండా దేవుడు ఉన్నాడో ఉంటే నాకు చూపించండి అంటే అది సాధ్యం కాదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి ఒక వస్తువు యొక్క వేడి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాము, థర్మామీటర్ ఉపయోగిస్తున్నాం. లేదు ఒక ద్రావణం యొక్క ఆమ్లత్వాన్ని తెలుసుకోవాలంటే లిట్మస్ పేపర్ ఉపయోగిస్తున్నాం. లిట్మస్ పేపర్ ఉపయోగించి వేడి తెలుసుకోవడమును థర్మామీటర్ ఉపయోగించి ఆమ్లం యొక్క ద్రావణం యొక్క ఆమ్లత్వం తెలుసుకోవడం అవుతుందా, దేన్ని దాందే కదా. అట్లా ఆధ్యాత్మిక జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడితో సంబంధం గురించి తెలుసుకోవాలంటే ఈ ముచ్చుకుందుల్లాగా మనము భక్తి అనేది చేస్తుండాల, అప్పుడు కృష్ణుడు అర్థమవుతాడు. కాబట్టి మనము రెండు విషయాలు ఇక్కడ నేర్చుకోవాలి, కాలవిమనం లాంటి అసూయ మనం కలిగి ఉండకూడదు, రెండవది ముచ్చుకుందులు లాంటి భక్తి భావన మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే మనల్ని కాపాడేదానికి కృష్ణుడు ఎక్కడున్నా మన కోసం ఆయన వస్తాడు, ఆయన ప్రతినిధులన్న పంపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. ఎక్కడో సముద్రాల అవతలు ఉన్నారన్నమాట, ఎవరు, రకరకాలైనటువంటి ఇంద్రియ భోగంలో మునిగి తేలినటువంటి పాశ్చాత్యులు. వాళ్ళ కోసం ప్రభుపాదులు ఎవరు వెళ్ళలే, వెళ్ళి వాళ్ళని కాపాడి ఉద్ధరించారా లేదా. ఇక్కడ ముచ్చుకుందరి ఉద్ధరణం చేశాడు కృష్ణుడు, అక్కడ మ్లేచ్చ ఉద్ధరణం చేశారు ప్రభుపాదుల వారు. అన్ని సప్త సముద్రాలు దాటి అంత కష్టాలు ఓర్చుకొని ఆయన వెళ్లి చేశారనమాట. సో భక్తుడు భగవంతుడు ఇద్దరు కూడా మనల్ని ఎక్కడున్నా కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. మనము నన్ను వాళ్ళు కాపాడాలని కోరుకోవడం వాళ్ళనమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి ఇతై గౌర్ ప్రేమనందే.